శివహకాల్ ఇది December 15, 2004 సాయంత్రం ఒంగోలులో జరిగిన గోసేవ ప్లస్ భగవద్గీత జయ మహాకాల్
మనం ఆవు గురించి చదువుకున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ ఆవు అనేటటువంటిది ఆధ్యాత్మిక విద్యలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆవు అనే దానికి మనం మూడు అర్థాలు చెప్పుకుంటున్నాం. ఒకటి, ఆవు అంటే పృథ్వీ. ఆవు గురించి మనం మాట్లాడినప్పుడు, ఆవుని మనం చూసినప్పుడు సంపూర్ణ పృథ్వీ మనకి గుర్తు రావాలి. ఆ నాలెడ్జ్ మనకి ఉండాలి. దాన్ని మనము వేదమాత అన్నాం. అంటే ఆవుని చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే పృథ్వీ. అందుకే మన పురాణాలలో వాటిలో ఆవు రూపంలో పృథ్వీ దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పుకుంది. మామూలు వ్యక్తి ముందు కృష్ణ వెంకటేశ్వర స్వామి అనేవాళ్ళు, తర్వాత ఆయన్ని భగవాన్ వెంకటేశ్వర స్వామి అంటున్నారు. అలాగే ఈ ఆవులే మనం ఉపయోగించుకోగలిగితే సంపూర్ణ పృథ్వీ యొక్క రహస్యాలను మీకు తెలుపుతుంది. అది ఆవు యొక్క వేదమాత స్వరూపం. ఇక్కడ ఎప్పుడు దారిలో ఆవు ఎదురైనా నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ కుడివైపు నుంచి ఆవు వెళ్ళాలి. వెళ్తే మీకు మంచిది. వీలు లేదు, మీరు ఏదో కారులో వెళ్తున్నారు, అప్పుడు మీరు చేయగలిగేది ఏం లేదు. మనం నడిచి వెళ్తూ ఉంటే, కారులో వెళ్తున్నా డ్రైవర్ మనవాడయ్యి మనం చెప్పింది వింటే అర్థం చేసుకుంటాడు అన్నప్పుడు ఆవుని రైట్ హ్యాండ్ సైడ్ మనం ఉంచుకోవాలి. అటు వెళ్తున్నా ఇటు వస్తున్నా, మళ్ళీ వస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అని కాదు, మనం వెళ్తున్న దిశలోనే ఆవు వెళ్తున్నా, ఆవు మనకిప్పుడు కూడా కుడివైపు ఉండాలి. మన పింగళ నాడికి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. కుడి శ్వాసకి ఆవుకి చాలా దగ్గర సంబంధం ఉంది అన్నది గుర్తుంచుకోవాలి. ఆ శక్తిని ఉపయోగించిన కృష్ణుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మహాభారతం లాంటి ఒక మహా అద్భుతాన్ని సృష్టించగలిగాడు. ఆవుని యొక్క గొప్పతనం అది, ఆవుని ఉపయోగించుకోగలిగాడు. ఇప్పుడు ఆవుని మనం చూడకూడా లేకపోతున్నాం కనుక భారతీయ ధర్మము అనేది ఏంటో మనకి అర్థం కాదు. మనకు అర్థం అవటం మొదలెట్టింది అంటే మీ జీవితంలో తమాషాగా ఆవులు ప్రవేశిస్తాయి, చాలా తమాషాగా ప్రవేశిస్తాయి. అందుకని మొట్టమొదట నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, ముందు ఒక ఆవు బొమ్మ ఇంట్లో పెట్టేసుకోండి. కానీ ఆవు బొమ్మ మాత్రమే కాదు, ఆ ఆవు యొక్క దేవతా స్వరూపం ఉన్న బొమ్మలు ఉంటాయి. అంటే ఆవు బొమ్మ ఉంటుంది, కోకలో లక్ష్మీదేవి అక్కడ ఉంటాయి కదా, సకల దేవతా స్వరూపము, అది ఆవు యొక్క దేవత స్వరూపము. అదే మనం గాయత్రిలో ఏం చెప్పుకుంటామంటే దేవమాత అని చెప్పుకుంటాం. అంటే ఆవే దేవమాత కూడా అయింది. ఇందాక ఏమైంది, అది వేదమాత అయింది. అదే ఆవుని మనం ఇంకా జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే విశ్వమాతగా మారుతుంది, జగజ్జననిగా మారుతుంది. అంతట ఆవు యొక్క స్వరూపాన్ని మీరు ఎంత అర్థం చేసుకుని ఎంత ఎక్కువగా ఆవు యొక్క సమీపములో మీరు ఉండగలిగేటటువంటి ప్రయత్నాలు చేస్తారో చూసుకోండి. దిలీపుడు, ఋతుంభర అనేటటువంటి రాజు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే గోసేవలో వాళ్ళకి ఆ సౌలభ్యం లభించింది. గోసేవ చేయటం అంటే ఎలా చేయాలి? ఓ మూడు రోజుల పాటు మీరు ఆవులు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి ఏదో ఒక ఆవును ఎన్నుకుని, ఇప్పుడు రేపు నేను 20వ తారీఖు వెళ్ళబోయేటటువంటి ఆశ్రమంలో 112 ఆవులు ఉన్నాయి సార్, 112 ఆవుల్ని మనం ఎక్కడ కాపలాగాయాలి? ఏదో ఒక ఆవును ఎన్నుకుని ఆ ఆవు నుంచుంటే నుంచుకోవాలి, ఆవు కూర్చుంటే కూర్చోవాలి. ఆవు మనుషుల్ని తాగిన తర్వాతే నువ్వు మనుషుల్ని తాగాలి. ఆవు తన ఆహారం తీసుకున్న తర్వాతే ఆహారం తీసుకోవాలి. ఆవు పడుకున్న తర్వాతే నువ్వు పడుకోవాలి. ఇంకాస్త తీవ్రమైనటువంటి సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఆవుకి బార్లీ గింజలు పెట్టవచ్చు ఆహారం. నెక్స్ట్ డే దాని వెంకాతనే ఉంటాం ఎప్పుడు, అది గుర్తుంచుకోండి. మీరు ఈ వ్యక్తి ఇంకొక పేడ వేసినప్పుడల్లా ఆ పేడని కలెక్ట్ చేసుకుని కడిగేసి దాన్ని అందులో ఉన్నటువంటి బార్లీ గింజల్ని పేరుకుని దాంతో రొట్టి చేసుకుని తినాలి. అది ఆ మూడు రోజుల్లో వస్తుందో రాదో మనకి తెలియదు. అంతట కడుపు నుంచుకుని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు అర్థమవుతుంది కదా? మూడు రోజులేమో ఆశ్రమంలో సాధన చేస్తారు, కానీ ఆ సాధనలో ముఖ్యం ఏంటి అంటే ఆవు యొక్క స్పర్శ. ఆవును ముట్టుకుంటే పాతకాలు పోతాయి. ఆవు దగ్గరగా ఉండటం, ఆవుకి గడ్డి లాంటి దాంతో దురద అది పెడుతూ ఉంటుంది. దానికి ఏమంటారు? దాన్ని నిమురుతూ ఉండటం అవంతా తీసుకోవాలి. మూడు రోజుల పాటు ఎక్కువ ఆవు యొక్క స్పర్శతో పొద్దున్న సాయంత్రము ఆవు యొక్క గిట్టెల మీద ఉన్నటువంటి మట్టి తీసుకుని బొట్టులాగి పెట్టుకోవాలి. ఇది ఎవడైతే చేయగలుగుతాడో, రఘువంశపు రాజులే చేశారు అని చెప్పి ఇదేదో మీరు చిన్నదనుకోకండి. దిలీపుడు అనేటటువంటి ఆ రఘువంశానికి అంటే రఘువుకి చెందిన తండ్రి అతని చేశాడు ఇది. కానీ మరి ఇదంతా కూడా ఆవుని కాపలా కాసేటటువంటి వాళ్ళందరికీ ఆ లాభం వస్తుందా? మా కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో నైట్ వాచ్మెన్ ఉంటాడు ఒకడు. వాడు ఎప్పుడో ల్యాబొరేటరీలోనే ఉంటాడు, ల్యాబొరేటరీ దాటి బయటకు రాడు వాడు. కాలేజీ ఉన్నప్పుడు సరే, కాలేజీ లేనప్పుడు కూడా ఇంకంటే కొన్ని రూమ్స్ ఏసీ ఉంటాయి అందులో. ఇంత పాపం వాడు కంటిన్యూస్ ఏసీలో ఉంటాయి. ఆ బయోకెమిస్ట్రీ రీసెర్చ్ లో కొంచెం టెంపరేచర్ అలా ఉంచాలి, 20 డిగ్రీస్ దగ్గర ఎక్కడో. అంతేత ల్యాబ్ మొత్తం ఏసీలో ఉంటుంది. అంతేత ఈ మహానుభావుడు ఎక్కడుంటాడు మీరు ఊహించవచ్చు కదా. ఎండాకాలంలో అయితే ఇంకా ఆనందం ఆ జాబ్. కానీ వాడికి బయోకెమిస్ట్రీ ఎంత వస్తుంది? ఆవు దగ్గర ఉన్నంత మాత్రాన ఏం వచ్చేది, కానీ సంభావన పెరుగుతుంది అంతే కదా. లేని వాళ్ళకంటే దాంతో ఉన్నటువంటి వాడికి, ముఖ్యంగా గోధూలి వేళ, గోధూలి వేళ అంటే అస్తమయ సమయంలోనే, సూర్యోదయం వస్తున్నప్పుడు దాన్ని గోధూలి వేళ అన్నాం మనం. జిట్టెల యొక్క రాపిడితో వచ్చేటటువంటి ఆ ధూళి అనేక రోగాలను నయం చేస్తుంది. ఏమో రేపు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఆ గోధుళ్ళతోనే నయం అవుతారేమో. ఇదంతా దేని బట్టి ఆధారపడుతుంది అంటే, ముందు మీరు ఇది వినాలి, వినాక చెయ్యాలి. చేసే ఒక రోజు రెండు రోజులు చేస్తే లాభం ప్రతి నెల మీరు చేసుకోవాలి. ఆవుకి మహాలక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలుసు కదా మీకు. అంతేకా మహాలక్ష్మి సాధన కనుక ఆశ్రమాలలో జరగటం, అందులో ఆవులున్నటువంటి ఆశ్రమాల్లో జరుగుతున్నప్పుడు మీరు ఈ నియమాలన్నీ పాటిస్తూ చేస్తుంటే ఆ మహాలక్ష్మి సాధన చాలా గొప్ప ఫలితాలు ఇవ్వవచ్చు. అది మనం పొద్దున చదువుకున్న దాని యొక్క సింపుల్ గా సంక్షిప్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆవుని చూసినప్పుడల్లా మీకు ఈ మూడు స్వరూపాలు గుర్తురావాలి, వేదమాత, దేవమాత. ముఖ్యంగా ఆవు యొక్క స్పర్శ మీరు కనుక తట్టుకోగలిగితే. నేను వచ్చి నేను బిఎస్సీ చదువుతున్నప్పుడు దాని బొద్ద మీద పడుకుని కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకునేవాడిని. అది గాలి అంటే అలా చిన్న గడిపేవాడిని, ఓ ఉయ్యాలు ఉగుతున్నట్టుండేది కాశీలో. కానీ అప్పుడు ఇదంతా నాకు తెలియదు, దాని స్పర్శ ఇదైపోతుంది అదైపోతుంది అని. నాకు అది బాగా నచ్చేది ఏంటి అంటే అది మెడ ఉంది జుట్టు పీకేది, నాకు జుట్టు నవ్వేది అంటే జుట్టు పీకినట్టు ఉండేది నాకు. దాని బొద్ద మీద పడుకునేవాడిని, పెద్ద చెప్పే ఆవు ఉండేది, దాని బొద్ద పడుకుంటే ఇంత ఉండేది. కానీ స్పర్శ గురించి చెప్తున్నాను నేను. ఆవు యొక్క స్పర్శ చాలా పాపాలని పోదు. సాధన ఎలా చేయాలో అర్థమైంది కదా, ఆవుతో పాటే మీరు ఉండాలి. అంటే ఏంటి, ఆవు యొక్క ఆరాలో, ఆవు యొక్క వాతావరణంలో ఉండాలి. ఇప్పుడు వెళ్ళబోయేటటువంటి ఆశ్రమంలో 112 ఆవులు ఉన్నాయి కనుక ఆవు యొక్క ఆరా బాగానే ఉండి ఉండవచ్చు. నాకు నేను చూడలేదు, మాట వినే వాళ్ళకి డేట్ ఇచ్చాను నేను, సరే చూద్దాం. చాలా రోజులు బట్టి సాధన చేయాలని ఉండేది నాకు గోసాధన. కానీ గోసాధన ఇంకో విధంగా లలిత సాధన కూడా, అది కూడా మీరు గుర్తుంచుకోండి. గోమాత గృహజన్మ భూ అని లలితా సహస్రనామంలో లలిత సాధన అన్నా కృష్ణుడు అన్నా ఒకటే. ఎందుకంటే కృష్ణుడు యొక్క సాధన కూడా, ఎందుకంటే గోవు యొక్క సాధనలో అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, కొంచెం ముందుకు ఆలోచించి చేయగలిగేవాళ్ళు ఆ 3 రోజుల పాటు చేసి సాధన చేస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నుకున్న ఆవుకి గ్రాసము, గోగ్రాసము అని దానికి మనం పెట్టడం చేత కాదు, మనం కలపలేమంతా మనం చేయలేం, కానీ దానికి కావలసిన వనరులను మనం సంపాదించి ఇవ్వగలిగితే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆవుని పోషించేవాళ్ళు, పాలించేవాళ్ళు, వాళ్ళు అది పెట్టాక ఆవు తినేశాక మీరు మీ ఆహారం తీసుకోవాలి. 3 పూట్లను ఎప్పుడు పెడతారు ఆవుకి, ఆ తర్వాతే మీరు ఆహారం తీసుకోవాలి. మీ ఆవు దగ్గరే మీరు ఎక్కువ కాలం గడపాలి. రాత్రులు కష్ట, రాత్రులు గడపలేము, ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. కానీ డే టైం అంతా మీరు ఆవు దగ్గరే ఉండాలి. ఆవు నుంచుంటే నుంచుకోవాలి, చేతులు కట్టుకుని ఒక అద్భుతమైనటువంటి సేవకుడిలాగా యద్భావం తద్భవతి. ఒక రాతి విగ్రహాన్ని మీరు సాయిబాబాగా గుర్తించి పూజించగలిగితే, ఒక సజీవమైనటువంటి ఆవుని అలా గుర్తించలేకపోతే అది మన దురదృష్టం. అంటే విగ్రహంలోనే నువ్వు భగవంతుని చూడగలిగినప్పుడు రాతి మొక్కలు, అందులో ఆవు చాలా గొప్పదైనటువంటిది. ఇంకోటి ఏం చెప్పాను నేను, ఆవు యొక్క 4 కాలాల్లో 4 యుగాలు ఉంటాయి. ఒక పాదము సత్యయుగము, ఇంకొక పాదము త్రేతాయుగము, ఇంకో పాదము ద్వాపర యుగము, ఇంకో పాదము కలియుగం. అంటే ఏంటి, వాక్ యొక్క 4 స్థితులు, మంత్రం యొక్క 4 స్థితులు కూడా ఆవు యొక్క పాదాల్లోనే ఉంటుంది. ఇంకా భావనతో చేసుకుంటే ఆ ఆవు దగ్గర తన ఎక్కువ జీవితం గడిపినటువంటి వ్యక్తి, ఆ ఆవు ద్వారా అన్ని దేవతా శక్తులను తన వశం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. దత్తుడు వెంకటలు కూడా ఆవు కడతాం. అంటే ఆవు ఎక్కడెక్కడెక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడ అర్థం ఏంటి అంటే ఆవు యొక్క సాధన చేసుకున్న వాళ్ళు అని. ఈ ఆవు యొక్క సాధనలో 2 ఆసనాలు చాలా ఉపయోగపడతాయని కూడా నేను మీకు చెప్పాను. ఒకటి గోముఖ్య ఆసనం, 2వది గరుడాసనం. అంటే ఈ ఆసనాలు కూడా అక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ఆసనాలు ఎలా చేస్తారు, ఏమిటో ఉందండి, ఆవు సమ్ముఖంలో గరుడాసనం చేతులు ఎలా మడతపడతాం, కాళ్ళు ఎలా మడతపడతాం, సర్వశక్తం అది తీసుకోండి. అది కొద్ది కష్టం ఏం కాదు. కృష్ణుడు నుంచుంటాడే పోజు వంకర టింకర కాళ్ళు, అది అది గరుడాసనం. పర్ఫెక్ట్ గరుడాసనం కాదు కానీ అది గరుడాసనం. అంటే ఒక కాలు పూర్తిగా నేల మీద ఉంటుంది, ఇంకొక కాలంలో ఈ వేళ్ళు మాత్రమే నేల మీద ఆడుతుంది. కానీ అది ప్యూర్ గరుడాసనం కాదు, ఇంప్యూర్ గరుడాసనం అన్నమాట. కానీ గరుడాసనం రిజల్ట్ ఇస్తుంది అది కూడా. జత ఇవి మీరు గుర్తుంచుకోవాల్సింది. ఆవు యొక్క సాధన చేయదలుచుకున్నటువంటి వాడు 3 రోజులు మినిమము, దాని తర్వాత అనీవేల్ అంటే 5, 7, 8, 9, 9 అలా 8 కాదు 7, 9, 11 అలా చేసుకుంటూ వెళ్తామే. 3 రోజుల పాటు మాత్రం రేపు నేను చేయబోతున్నాను, అందులో 2 రోజులే ఉంటుంది అనుకుంటాను, 3 రోజులు ఉండదు. 21 రాత్రి 21 రాత్రి ఇంకంటే మళ్ళా 22 రాత్రికి ఇక్కడికి వచ్చేస్తాను చేస్తే 2 రాత్రులే. కానీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే ముందే వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు 5 రోజులు అయిపోతుంది అంతే కదా. అంతే, ఇదంతా ఏంటి అంటే మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, మీ యొక్క భావ తీవ్రత బట్టి ఉంటాయి. కానీ ఇదంతా ఎందుకు అంటే ఇలా చేసినటువంటి వాళ్ళకి గీత అర్థం అవుతుంది, లేకపోతే గీత అర్థం కాదు. భగవద్గీత అనేటటువంటి ఆ ఉత్తమమైనటువంటి గ్రంథము, డిసెంబర్ 22వ తారీఖున ఆయన ప్రపంచానికి అందజేశాడు. ఆ రోజు గీతా జయంతి. ఇక్కడ ప్రపంచానికి మొట్టమొదటిసారి భగవద్గీత లభించింది ఎప్పుడు అంటే యుద్ధ భూమిలో. అంచేత ఈ గీతా సాధన అనేటువంటిది మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ చేసేది మాత్రం కాదు, అది అర్థం చేసుకోండి. అంచేత మేము గీతా పారాయణ చేస్తున్నామండి. గీతా పారాయణ చెయ్యొచ్చు, అది వేరే విషయం. కానీ గీత మీరు యాక్చువల్ గా ఉపయోగించుకోవాలి అంటే నిత్య జీవితంలో ఉపయోగపడాలి, ఏదో ఒక యుద్ధంలో ఉపయోగపడాలి. అది ఎగ్జామినేషన్ కూడా ఒక యుద్ధమే, అత్తా కోడళ్ళ మాట్లాడటం కూడా ఒక యుద్ధమే. నా కోడళ్ళనే కాదు, ఈ కాలంలో ఎవరు ఏం మాట్లాడుకున్నా అది చివరికి యుద్ధానికి దారితీస్తుంది. ఏం మాట్లాడుకున్నా మామూలుగానే మాట్లాడుకోవటం మొదలెడతాం, కానీ కొంచెం ముందుకెళ్లేసరికల్లా అది యుద్ధానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పింది రైతని వీడు కాదు, నేను చెప్పింది రైతని వీడు. ఇంత చేస్తే దేని గురించి అంటే అమెరికాలో ఎక్కడో ఏదో జరుగుతుంది దాని గురించి వీళ్ళ వాదన, దానికి కొట్లాడుతుంది. అలాంటప్పుడు గీత బాగా ఉపయోగపడుతుంది, అందుకు చెప్పింది. అలాంటి యుద్ధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే, అలాంటి మానసికమైన యుద్ధాలు కావచ్చు, భౌతికమైనటువంటి యుద్ధాలు కావచ్చు, కోరిక పరమైనటువంటి యుద్ధాలు కావచ్చు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, రకరకాలైనటువంటి యుద్ధాలు. ఈ యుద్ధ భూములన్నింటిలోకి కూడా మొట్టమొదట అర్జునుడికి వచ్చినటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది. ఇంతకి ఏం చేయాలి మనం? ఇంతట ప్రశ్న దేంతో స్టార్ట్ అవుతుందో చూడండి. మొదటి శ్లోకం ఏంటి అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాస్తేవ హిమకురువత సంజయ, దాంతో స్టార్ట్ అవుతుంది మన మహాభారతం. మన జీవితంలో యుద్ధాలు టీవీలో ఏ ఛానల్ చూడాలి అని ఒకే టీవీ ఉందనుకోండి, ఇంట్లో వేరువేరు గదుల్లో వేరువేరు ఉండాలని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఒకే టీవీ ఉందనుకోండి, ఏ ఛానల్ చూడాలి? సినిమాల్లోనే ఎస్ మ్యాక్స్ చూడాలా, జీ సినిమా చూడాలా, లేకపోతే తెలుగు సినిమా వచ్చే ఛానల్ చూడాలా? ముగ్గురు ఉన్నారు, కొట్టేస్తుంటారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాస్తేవ హిమకరువత సంజయ. యుద్ధం చెయ్యాలని లేదనుకో, నీకు ప్రాబ్లం లేదు, ఎదుటి వాడి చిత్రం వచ్చేసుకుందాం అనుకో, డబ్బులాటే ఉంటుంది. ఈత్సవ అంటే దెబ్బలాడటానికి రెడీ అయిన వాళ్ళని. మీరు దెబ్బలాడదలుచుకోలేదండి, మీకు గీతాన అవసరం. ఉన్న పరిస్థితులు చాలా బాగానే ఉన్నాయి, చేసేదేదో భగవంతుడే చేస్తాడు, మనం చేసేదేముంది, మనం చేస్తే జరుగుతుందా ఏంటి, మనకంత సామర్థ్యం ఉందా ఏంటి, ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళకి భగవద్గీత అనవసరం. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. భగవద్గీత ఎప్పుడు అవసరం అవుతుంది అంటే మీరు యుద్ధం చేయడానికి రెడీ అవుతాయి. కానీ యుద్ధం చేయడానికి రెడీ అయినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అని. ఏం చేయాలని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే రెండు ఉంటాయి క్షేత్రాలు. ధర్మక్షేత్రం ఒకటి ఉంటుంది, కురుక్షేత్రం అంటే జరుగుతున్న క్షేత్రం. ఈ రెండిట్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. బయట ఎక్కడో ఉండరు, మనలోనే. ఆ మనలో ఉన్నటువంటి శత్రువుల్ని ముందు మనం గుర్తించగలగాలి. ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం, కూర్చున్నాం, ఎప్పుడు ఊహించలేని భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి మాట్లాడారని చాలా మంది అడుగుతున్నారు. మామూలుగా ఉంటే అసలు ఏమి రావు ఆలోచనలు. నేను ధ్యానానికి కూర్చున్నాం, ఇంకా నేను ఎప్పుడు ఊహించినటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు అసలు నేనే ఇంత నిజంగా ఆలోచించగలనా అంటే, మీరు కరెక్ట్ గా ధ్యానం చేస్తున్నారు అని అర్థం చేసుకోండి. అలాంటి ఆలోచనలే కనుక మీకు వస్తే ఆ ఆలోచనలు మీరు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. యుద్ధం స్టార్ట్ అయింది కదా, అక్కడ గీత ఉపయోగపడుతుంది, లేకపోతే గీత అనవసరం. అలాంటి పరిస్థితుల్లోనే మనకి గీత కావాలి. డే టు డే లైఫ్ లో కొన్ని పనులు మనం చేస్తాం, అది పెద్దవాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. నచ్చాక అందరూ బాగానే ఉంటే పర్వాలేదు, బాగా లేదు అప్పుడు యుద్ధం మొదలవుతుంది. నేను చెప్పాను గీత వినలేదు, మరి అప్పుడు మన యుద్ధం మొదలు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ యుద్ధాలు మొదలవుతాయో అక్కడంతా మీకు భగవద్గీత ఉపయోగపడుతుంది. దాన్నే రెండే రెండు గీతలుగా గీస్తాడు. ధర్మక్షేత్ర అంటే మంచిది ఏదో అది, మంచిది ఏదో అది అంటే మామిడి పండు మామిడి పండుగే అడగటం మంచిది. వేప చెట్టు ఒకటి ధర్మాన్ని ఒకడు క్లాష్ చేసుకో. ప్రకృతిలో ఒక మనిషి తప్ప మిగతా అన్ని వాటి వాటి ధర్మాలు ఉన్నాయి. సింహం ఉంది, ఖచ్చితంగా మేకలాగా ప్రవర్తించదు. నువ్వు నేర్పినా ప్రవర్తించలేదు. సర్కస్ లో నీ మాట విన్ను వస్తూ దాక కాస్త కొరడా పక్కన పెడితే తెలుస్తుంది అది మేక సింహం అంతే కదా. ప్రకృతిలో ఏవి కూడా తమ ధర్మాలను అతిక్రమించవు, ధర్మానుసారంగానే జీవిస్తాయి. మనిషి ఒక్కడికే వాడి ధర్మం ఏంటో వాడికి తెలియదు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. వాడు వ్యక్తిగతంగా భౌతికంగా శారీరకంగా మానసికంగా కోరికల పరంగా ఎలా జీవించాలో వాడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడు జీవించటం లేదు కదా, శరీరాలు జీవిస్తున్నాయి అంటే. అది ఎలా ఉంటుంది అంటే ఓ ఐదుగురు నౌకర్లు ఉన్నారు ఒక ఇంట్లో. వాళ్ళ పని ఏంటి? నౌకర్ల పని వాళ్ళకి నచ్చిన పని చేయటమా, లేకపోతే ఎవడైతే వాళ్ళని ఉపయోగిస్తున్నాడో వాడికి నచ్చిన పని చేయటమా? కానీ మనం ఏం చేస్తున్నాం? నాలుగుంది రుచి శాస్త్రజ్ఞులు యోగాలు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ ఆహారం అంత మంచిది కాదు, ఇలాంటి ఆహారం తింటే చాలా మంచిది. నాలుగు ఏం చెప్తుంది? మా స్నేహితుడు అయితే అసలు డైరెక్ట్గా అని అనిపించేది, ఈ తిండి తింటాను బతకటం ఎందుకయ్యా, అందుకంటే చచ్చిపోవడం లేదు కదా, నూనె లేకుండా ఎండుమిరపకాయలు లేకుండా చింతపండు లేదు. మూడే చెప్పాను నేను నిన్న, మిగతా ఏం కాదు, నూనె లేకుండా అందులో ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు కావాల్సినంత తినమన్నాడు. అంటే ఇంకా బతికేందుకు అన్నాడు. స్పష్టంగా అతను అన్న మాట ఇదే. మీరు అనకపోయినా మీ ఉద్దేశం కూడా అది, మీరు అనలేదు అది వేరే విషయం. అంటే నాలికకి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నారా, లేకపోతే మీరు చెప్పినట్టు మీ నాలిక వింటుందా? నౌకర్ల చేతిలో ఉన్న యజమాని గతి పడుతుంది మీకు. అలాగే అన్ని ఇంద్రియాలకి వర్తించుకోవచ్చు. పేరు పేరున్నా బొట్టు పెట్టినా నేను చెప్పక్కర్లేదు కదా. అంతేత ప్రస్తుతానికి ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి అయినటువంటి వ్యక్తికి ఏం కావాలో అసలు ఇంద్రియాలను విననిస్తే కదా చెప్పేది. మీకు ఇదే గొప్ప సాధన అనిపిస్తుంది, మనుషులు తాగటం, ఆసనాలు వేసుకోవడం. ఇదే మీరేమనుకుంటున్నారు, మేము పెద్ద ఆధ్యాత్మిక సాధన చేసేసుకుంటాం, మేము అంత మంచి వాళ్ళం, మంత్రజపం చేసేసుకుంటున్నాం, అసలు మేము అంత మంచి వాళ్ళం, మిగతా వాళ్ళు ఆ మంత్రజపం కూడా చేయటం లేదు. నాకు ఆధ్యాత్మిక జగత్తులో చాలా దూరం నాకు నడిపించినటువంటి వ్యక్తి ఒకసారి చాలా ఓ విచిత్రమైనటువంటి మాట మాట్లాడాడు. అప్పటి నుంచి నాకు పెద్ద అనుమానం. ఆయన ఏమన్నాడంటే, రామకృష్ణ ఎవడైనా రెండు మూడు గంటల వరుసగా ధ్యానం చేసుకోగలుగుతున్నారంటే వాళ్ళు ధ్యానం చేసుకోవటం లేదు అని తెలుసుకోనడు. అది విన్నప్పటి దగ్గర నుంచి నాకు భయం, నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు అదే జరుగుతుందా అని. ఏంటంటాడు ఆయన, కొన్ని అశరీరధారులు ఉంటాయి, శరీరం ఉన్నప్పుడు శరీరానికి లొంగిపోయి చిత్రాక్షరాలన్నీ వేస్తారు, కానీ కోరిక లోపల ఉంటుంది ధ్యానం చేసుకోవాలి తపస్సు చేసుకోవాలి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి అభిరుచి ఉన్న వాళ్ళు మెతికెక్కుతారు, మెతికెక్కి జపం వాళ్ళు చేస్తారు. ఈ శరీరధారి జపం చేయడు, వీడు ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నాను. ఇంకా ఎన్ని అనుమానాలు వస్తాయో చూసుకోండి మీకు ఇది విన్నాక. ఇంతకీ మీరు చేస్తున్నటువంటి జపము మీది అవునా కాదా, ఇంకోటి ఎవడైనా ఇంటికి అద్దెకి ఇచ్చేసినట్టు మీరు మీ నాలుగని అద్దెకి ఇచ్చేసారనమాట. వాడెవడో రామనామం, నేను 1 కోటి చేయాలి అనుకున్నాడు, వాడు 50 కోట్లు అవ్వకముందే చనిపోయాడు. నీకు రామనామం అంటే ఇష్టం, ఇప్పుడు వాడు నీలోకి దూరాడు, రామ 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 అనుకుంటున్నాడు. నువ్వు రామరామ అనుకుంటానే నువ్వు కాదు యాక్చువల్ గా ఎవడు. సరే వాడు 50,000 ఎంత పూర్తి అయిన తర్వాత ఉపయోగించేసుకుంటాడు, దాని తర్వాత మీరు చూస్తాను పడితే అదేంటి ఇన్నాళ్ళు నేను బాగా సాధన చేశాను, ఇప్పుడు నాకు మనస్సు లగ్నం అవటం లేదు. ఎందుకు లగ్నం అవటం లేదంటే ఇన్నాళ్ళు చేసింది నువ్వు కాదు కనుక. చాలా చిత్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి సాధనలో. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా కొంతమందిని తీవ్రమైనటువంటి సాధనలోకి లాక్కుందామని నా కోరిక. అప్పుడు మీరు సాధన కొన్నాళ్ళు చేసి సాధన ఆపేసుకుని మళ్ళా పారిపోయారు అనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఇన్నాళ్ళు చేసిన సాధకులు మీరు కాదు. అయినా పర్వాలేదు, దానికి వాతావరణం వాతావరణం. అంతే నువ్వు ఏం కోరుకుంటున్నావు? మామక పాండవాస్తేవ చిమకరువత సంజయ. నా వాళ్ళు పాండవులు. పాండవులు ఏంటి? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? మా బడుద్ధాయిని ఏం చేశారు? కోరికలకి లోనైపోయేటువంటి వాళ్ళు ఏం చేశారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఏసవ మామక పాండవాస్తేవ చిమకరువతసంజయ. ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో సురక్షధార కత్తి మీద సాము వంటిది ఇది. ఇప్పుడు మీకు ఇంకా అనుమానాలు వస్తాయి, నేను కావాలని అది చెప్పాది. జపం చేసుకుంటున్నాను, ఒక మాల రెండు మాల వెయ్యి చేసేస్తున్నావు. ఇంతకీ 1000 మాల జపం చేసింది నువ్వా? ఇంకొక శరీరధార నువ్వు కంటిన్యూస్ గా చేసుకోగలిగావు అనుకో, నువ్వే. కొన్నాళ్ళు తర్వాత ఆగిపోయింది అనుకో, అర్థం అవుతుంది కదా నువ్వు కాదు. ఎందుకంటే కొన్నాళ్ళు బాగా చేయగలిగిన వాడు గబుక్కుని ఆపిస్తారు. మీరు చాలా మంది చూసుంటారో లేదో, మీరు వరకు చాలా బాగా చేసామండి, మేము ఇప్పుడు చేయలేకపోతున్నామండి, దానికి కారణం వాళ్ళు. కానీ వాళ్ళని నువ్వు నిరంతరం ఉపయోగించుకోవచ్చు, అదేమి ఎంప్లాయ్ చేసుకోవచ్చు. చేసుకుని నువ్వు చేస్తున్నావా లేదో తెలుసుకోవటానికి కరణ్యాస అంగన్యాసాలు ప్రవేశపెట్టారు. అంగన్యాస కరణ్యాసాలు చేస్తే వాళ్ళు రాలేరు, కట్టడి చేసినట్టు అనమాట. సూక్ష్మ దిగ్గంధ దిగ్గుమోక అనేవంతా కూడా ఆ యాంగిల్లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు మీరేం దండబెట్టేసుకోకండి, మీరు ఇదంతా మీరు మీ అంతటి మీరు వచ్చిందే. ఆ శరీరధారులు మీ మీదకి ఎక్కేం రాలేదు, మీ అంతటి మీరే వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నేను చెప్తున్నాను కనుక. నేనున్నప్పుడు వాళ్ళంతా దగ్గరగా లోపలికి ఏం రాలేరు, వాళ్ళు బయట ఉండాల్సింది. అందుకని సామూహికంగా ఒక గురువు దగ్గర కానీ ఒక దేవాలయంలో కానీ చేస్తున్నాను. మీ ఇంటి దగ్గర ఉంటే గ్యారంటీగా నెట్టుకెక్కుతారు. మిమ్మల్ని భయపడితే కానీ విందుగా మీరు అందుకు సామూహికంలో ఉన్నటువంటిది అది. ఒంటరిగా ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఏ దొంగైనా ఎవడైనా ఈజీగా వచ్చేస్తాడు. 10 మంది ఉంటే అంత కామన్ సెన్సే ఎక్కడైనా. అంచేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేత యుత్సవ మామక పాండవాస్తేవ చిమకరువత సంజయ. అందుకని దేవాలయాలు పెట్టి దేవాలయాలలో ప్రాణప్రతిష్ఠ చేసే అంత దమ్ము ఎవడికి లేదు. దేవుడికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసేది ఏంటి? ప్రాణప్రతిష్ఠ మంత్రాలు అవి నీకు అర్థమవుతాయి. ఏమర్థం అవుతాయి అంటే ఈ అశ్చర్యధారులు రావు అక్కడికి. దీపం వెలుగుతున్నా రావు, దీపం దగ్గర కూడా అవి రావు. అందుకే దీపం ఎప్పుడు వెలిగించుకుంటుందన్నారు. ఎలక్ట్రిక్ దీపం నేటి దీపం లాంటిది రిజల్ట్ ఇవ్వదు. అందువల్ల ఎలక్షన్ దీపకాంతి దాన్ని గర్భగుడిలో వాటిలో ఒప్పుకో, దీపం ఉంటేనే చాలు. అంచేత నిరంతరము జాగ్రత్తగా అఖండ దీపం వెలుగుతున్న చోట చేసుకోగలిగారనుకోండి, ఆ శరీరధారుల యొక్క అసలు ఆ దరిదాపులకే రావు. కానీ ఇవంతా మనం ఇంట్లో చేసుకోలేం కదా. కానీ దేవాలయాల్లో అడగకుండానే అవి తయారై ఉన్నాయి. ఉపయోగించుకునే నాధుడు మాత్రం లేదు కానీ. అందుకని దేవాలయంలోనే చేసుకోండియా బాబు సాధన. కానీ దేవాలయంలో సాధన చేస్తున్నప్పుడు కండిషన్ ఏంటి? పక్క వాడిని డిస్టర్బ్ చేయకుండా మౌనంగా ఎవడి సాధన వాడు చేసుకోవచ్చు. ఏ మంత్రం చేసుకోవాలి? ఆ దేవతా మంత్రం ఏం చేసుకోవాలా అలా అడుగుతుంది. ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వాడు ల్యాబొరేటరీలోకి వెళ్ళాడు, వాడు ఇష్టవచ్చిన ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు, లేదంటే వాడు ఇష్టవచ్చిన ప్రాక్టికల్స్ నోట్స్ రాసుకోవచ్చు, వాడు ఇష్టవచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. వన్ అవర్ డిస్టర్బ్ చేయరు అక్కడ ఇంటి దగ్గర. ఓకే, ఆ భావం అర్థమవుతుంది కదా. ఎందుకంటే భౌతిక జగత్తులో ఉండేటటువంటి కామన్ సెన్సే దేవాలయాలలో కూడా మీరు పాటించారు. మరి శాంతంగా ఉండదండి. ఏ విద్యాలయంలో శాంతంగా ఉంటుంది మీరు చూడండి. క్లాస్ జరుగుతూనే ఉంటుంది, పక్కన గలాటాలు జరుగుతూనే ఉంటాయి అన్నారు. పాఠాలు జరుగుతున్నాయి, సిలబస్లు పూర్తవుతున్నాయి, పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది. అంతేత దేవాలయంలో అంటే కుదరదు, దేవాలయానికే వెళ్ళి చేసుకోవాలి. దేవాలయానికి కానీ సామూహికంగా కానీ, ఆ సామూహికంగా చేసుకునేటటువంటి దాంట్లో మీకు ఇందాక నేను చెప్పినటువంటి ఇబ్బందులు ఉండవు. చాలాసార్లు నేను అది చెప్తాం అనుకున్నాను గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు రైతులు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు, మొదటి 2-3 ఆత్మహత్యలే వాళ్ళు బాధపడి చేసుకున్నారు, మిగతా అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. చాలా గందరగోళాలు ఉంటాయి. అందుకు ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్చుకోవాలండి. మీకు ఏం తెలుసుని భౌతిక జీవితంలోనే మీకు ఏదో పండితులు అయిపోయాను. కానీ ఎవడు వింటాడు నేను చెప్పాను అనుకో, కనీసం మీరు కూడా ఏదో అంటాడనే అనుకుంటారు తప్ప. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దాంట్లో ఆహ దెబ్బతిన్నటువంటి వ్యక్తుల వల్లే ఇందిరాగాంధీ ఎలక్షన్ ఓడిపోయింది. శరీరధారుల యొక్క వాళ్ళ కృషి కదా, ఇవంతా మీకు అర్థం అవ్వాలి. సమవేత ఈ ఉత్సవ, సమవేత అంటే కలిసి. మీరే కాదు శరీరధారులు కూడా కలుస్తారు. ఎప్పుడైతే ఎలాగోతే ఇవి నేను మీకు నెగిటివ్ గా చెప్పాను, పాజిటివ్ గా కూడా ఉంటాయి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మంచిగా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనగానే మీ గురువు యొక్క ఆ లైట్ వెలుగుతుంది. ఆయనే తెలియాల్సిన పనులే, ఆయన తెలియదు కూడా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ నేను సిచ్యువేస్తే అక్కడ పవర్ హౌస్ లో వాళ్ళకి తెలుసా నేను సిచ్యువేషన్ అని. వాళ్ళకి ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే నువ్వు సిచ్యువేస్తే లైట్ వెలుగుతుంది అంతే. అంతేత ఇవన్నీ పాజిటివ్ స్టెప్స్ ఓంకారం ఒకటి. అందుకే ఏ మంత్రం చేసినా కూడా ఓంకారంతో మొదలు పెడతాను. ఓం దుర్గోత్సవం అనేక మంత్రాల్లో ఓంకారం లేకుండా చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, రకరకాలైన ఈ ఓంకారం అనేది అశరీరధారుని దగ్గరికి రానివ్వదు. కానీ ఈ ఓంకారం ఉచ్చారణ చేస్తున్నప్పుడు నీ మనస్సేవో అశరీరధారిగా పనిచేస్తూ ఉంటే ఇంకెవడు మాత్రం ఏం చేయగలడు. ఎలా అర్థమైందా? అంచేత మనకి తెలియకుండానే చాలా నియమాలు గురువులు ఏర్పరిచారు. అందులో చాలా పెద్ద రక్షణ ఏంటి అంటే గురువు యొక్క రక్షణ. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవుడు, గురు సాక్షాత్కారం కృష్ణయ్య శ్రీ గురువు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన కృష్ణయ్య. ఈ ఓంకారం 3 సార్లు అనుకుని ఈ శ్లోకం అనుకున్న వాళ్ళకి గ్యారంటీగా శరీరధారులు మీద రాదు. ఇప్పుడు మీరేం గాభపడిపోకండి. కానీ ఇంటి దగ్గర చేస్తే మాత్రం గురువుల ప్రొటెక్షన్ ఎక్కువసేపు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ వలయం ఎంతసేపు ఉంచగలను మీరు? మీకు గురు ప్రార్థన శ్లోకం చదవటమే తప్ప గురువుతో ముఖాముఖి లేదుగా. గురువు యొక్క దీక్ష తీసుకున్న వ్యక్తితో స్మరణ రావటం లేదుగా. మీరు ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, సాయిబాబాను, శ్రీరామ శర్మ ఆచార్యను, రామకృష్ణ పరమహంసను, శ్రీదేవిను ఇవన్నీ ఎందుకున్నారు? అదే గ్రూప్ లో చేశారనుకోండి సేఫ్, మీరు కంప్లీట్లీ సేఫ్. అది అర్థం చేయండి. సమవేత ఈ ఉత్సవ మళ్ళా మీరు ఎందుకు కలవాలి? గీత మనం చదువుకోవాలంటే మనం యుద్ధం చేయడానికి రెడీ అయిపోవాలి. మరి ఇలా కూర్చుంటే యుద్ధం ఏం చేస్తారు? మీరు ఎలా ఇలా చేసి ఇలా పెట్టి అని మీదకి వస్తున్నట్టు పోజు కొడితే ఇప్పుడు కదా యుద్ధం చేస్తారండి. మరి మీరు ఇలా కూర్చుని ఉంటే ఎలా కుదురుతుంది? పోజు పెడతారా? అవసరం లేదు. ఆ మానసిక స్థితి యుద్ధానికి తగినటువంటి మానసిక స్థితి ఉండాలి. ఈ భగవద్గీత 1వ అధ్యాయంలో యుద్ధానికి తగిన మానసిక స్థితి ఎలా చెప్తాడు అంటే, రథం స్థాపయ మేత్రిక, మీ రథము. ఏ రథము? మీ శరీరము. అంటే శరీరంలో ఉన్న అన్ని శరీరాలు, కేవలం భౌతిక శరీరమే కాదు, మీ ఆలోచనలు, మీ కోరికలు ఇవన్నీ కూడా మధ్యలో పెట్టాలి. ఇరు సేన యొక్క మధ్యలో అంటే ఇటు పాండవులు సేనలోనూ నువ్వు లేవు, ఇటు కౌరవులు సేనలో లేదు. నువ్వు చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటటువంటిది చూసుకోవాలి. ఏం చెప్తాడు అక్కడ 24వ శ్లోకం అనుకుంటాను చూడండి. అర్జున వాచ 21వ శ్లోకం చూడండి. వచ్చిందా 21వ శ్లోకం? అర్జున వాచ సేన యోరు భయోర్ మధ్యే రథం స్థాపయ మిత్రుత యావదేతాన్ నిరీక్షేహం యుద్ధ కామానవస్థితాన్ తైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోచ్యమానాన వేక్షేహం ఏ తేత్ర సమాగతాః భారతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రీతికేశవ. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడికి ఆర్డర్ వేస్తున్నాడు. ఏమని ఆర్డర్ వేస్తున్నాడు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ నిర్చుత, రెండు సేనలకి మధ్య నా రథాన్ని పెట్టండి. ఇప్పుడు మనం కూడా దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికైనా ఒకవేళ దేవుడు ఉంటాడు, ఒకవేళ మనం ఉంటాం, ఇంటి దగ్గర కూడా పూజ అది చేసుకుంటూ ఉంటే ఒకవేళ ఏమో భగవత్ స్వరూపము మనం ఎవరిని గురువుగా ఎంచుకున్నామో ఏమో వాడు ఉంటాడు, రెండో వైపు మనం ఉన్నాం. మనం ఖచ్చితంగా సాధకులనే, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళనే. అటువైపు ఉన్నవాడు ఎవరు? భగవత్ స్వరూపుడు. అంతటి ఈ రెండిటికి మధ్య ఉండాలి మీరు. ఈ రెండు వైపుల మధ్య ఉండాలి తప్ప, అయితే పాండవుల వైపు ఉండకూడదు, అంటే భగవంతుడి వైపు ఉండకూడదు, రెండోది దుర్యోధనుడి వైపు ఉండకూడదు. అంటే ఏంటి, ఏ కోరిక కోరకుండా మంచి ఏంటో కూడా మనకు అనవసరం, చెడు అంటే కూడా మనకి అనవసరం. బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలి అని. ఇంకా నీకు ముందే తెలిసిపోయింది అనుకోండి ఏది మంచిదో. ఇప్పుడు అసలు భగవద్గీత అనవసరం మనకి. ఒక మనస్సులో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది, నేనేం చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో నేనేం చేయాలి, ఏ విధంగా జీవించాలి. యావదేత నిరీక్షేహం యుద్ధ కామా నమస్తిక కైర్ మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్రం. యుద్ధం అవుతే రెడీ అవుతుంది, కానీ యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు అందరితో ఒకేసారి యుద్ధం చేయలేవు, ఎవడో ఒకరితోనే యుద్ధం చేయగలవు కదా. అంతేత నువ్వు నిర్ణయించుకోవాలి నిత్య జీవితంలో నువ్వు చేయబోయేటటువంటి యుద్ధం అమ్మతోనా, నాన్నతోనా, అత్తతోనా, ఆడపడుచుతోనా, హయ్యర్ ఆఫీసర్తోనా, పక్కింటి వాడితోనా, ఎవరితో, విత్ హూమ్ యూ హ్యావ్ టు ఫైట్ టుడే. ఏ రోజు ఆ రోజు యుద్ధం చేసుకుంటూ ఉంది. అనుక్షణము యుద్ధం అని చెప్తారు, అందుకే ఆధ్యాత్మిక అంటే అనుక్షణము. కత్తి మీద సాము లాంటిది అంటే అనుక్షణము అని కూడా కాదు. అసలు అడుగు తీసి అడుగు వేసామంటే నిశ్చింతగా వేసుకుని నేను సమాధి స్థితిలో ఉన్నాను అంటే గంగలో దిగిపోతున్నావు అనమాట. ప్రతి క్షణము నీకు టెన్షన్, అది రైట్ అవునా కాదా. ఇప్పుడు మీకు టెన్షన్ పెట్టడానికి ఒక టెన్షన్ ఇచ్చాను కదా, అసలు ఇంతకీ జపం చేస్తానని నువ్వు ఎవరో కాదో చూసుకో ముందు. పెద్ద టెన్షన్, ఇంకా జపం మీద ఏముండదు నీ మనసు, దొరలో ఉండలేడు. దానికి ఏం చెప్పాను నేను మీకు అనేది సామూహికంగా చేసుకుంటే అసలు మీరు ఇంకా దీన్ని ఆలోచించక్కర్లేదు గ్యారంటీగా. లేకపోతే దేవాలయాలు ఇంకా ఎవరితో యుద్ధం చేయాలి అంటే అసలు నీతో యుద్ధం చేయటానికి సన్నద్ధులు ఎవరవుతున్నారో మనం చూడాలి. ఏంటేంట్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది? మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికలతో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ కోరికలలో నువ్వు ఏ కోరికతో ముందు యుద్ధం చేయాలో అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ఏమేం కోరికలు ఉంటాయి మనకి? మనకి వ్యక్తిగతంగా పర్సనల్ గానే ఆలోచిద్దాం, బయట వాళ్ళ సంగతి మనకెందుకు. ముందేంటి, గురు ప్రణాళిక ఒకటి, దానికి అనుగుణంగా జీవించాలి. కుటుంబ ప్రణాళిక ఒకటి, దానికి అనుగుణంగా జీవించాలి. యుద్ధం వచ్చిందా లేదా? మామూలు యుద్ధం అయింది, మహాయుద్ధం. కృష్ణుడికి కూడా సాల్వ్ చేయని చేతగాని యుద్ధాలు ఇవంతా కూడా. నువ్వు కుటుంబ ధర్మాన్ని ఫాలో అవ్వాలా, కుటుంబంలో ఉన్నటువంటి నీతి నియమాన్ని వాటిని ఫాలో అవ్వాలా, లేకపోతే గురువులకి ప్రేరణకి అనుసారంగా నువ్వు నడవాలా? అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు గ్యారంటీగా ఏ ఉద్దేశంతో వచ్చాడు? గురువుల ప్రణాళిక అనుగుణంగానే నడుస్తానని వచ్చాడు. రోజు కూడా ఏం కొడుతున్నాడు, ఎంత ధైర్యం వీళ్ళకి, నేనున్నానని తెలీదా, నువ్వు ఉన్నావని తెలీదా, అసలు నన్ను చూసుకొని ముందు రథాన్ని మధ్యలో పెట్టు. ఎందుకు రథాన్ని మధ్యలో పెట్టు అని, మా అర్జునుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అమ్మో వీళ్లతోనా నేను యుద్ధం చేయాలని వాడు భయపడతారనుకున్నాడు. అర్జునుడు యొక్క లోపల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే చూడగానే భయపడతారని. లేకపోతే అర్జునుడిని చూసి ప్రేమతో, ఎవరికి ప్రేమ రావచ్చు అర్జునుడిని చూడగానే? భీష్ముడికి రావచ్చు, ద్రోణుడికి రావచ్చు. అరే మళ్ళీ అర్జునుడిన మనం కొట్టబోయేది అని తన పార్టీలో చేరిపోతాడేమో, లాస్ట్ మినిట్ అటెంప్ట్ చేశాడు అనమాట పెద్ద పొలిటీషియన్. అంచేత డ్రైవింగ్ చేసేవాడే పెద్ద పొలిటీషియన్. అంచేత అర్జునుడు ఆ మాట అని ఉండకపోతే ఈయన గారే తీసుకెళ్లి పెట్టుండేవాడేమో. కానీ ఆయన ట్రైనింగ్ లో ఉన్నాడు కనుక ఏమన్నాడో తెలిసిపోయిన వాడికి తీసుకొచ్చి నిలుచున్నాడు. నుంచున్నాక వణుకు స్టార్ట్ అయింది. ఎవడు రాడే, అర్జున మనవడా నేను నిన్ను ఎత్తుకున్నాను పోషించాను, నీతోనా నేను యుద్ధం చేసేది, నో నేను నీ వైపు వచ్చేస్తున్నానని తీసుకుని అనాలి. రెండోదే ద్రోణాచార్యుడు, అసలు నిజమైన గురుదక్షిణను ఇచ్చావు నాకు, ద్రుపదుడిని ఓడించావు, నీతోనా నేను యుద్ధం చేయటం చేయను నేను అని అనలే. ఇంకా ఏం చేశారో తెలుసా వాళ్ళు, దీనికంటే ముందు మీరు తర్వాత చదువుకోండి. అసలు భీష్ముడే ముందు శంఖాన్ని యుద్ధాన్ని మొదలెట్టేస్తాడు, హద్దెలిపోయాడు అనమాట. ఇంకా నేను అసంభవం ఈ యుద్ధం గెలవటం. ఇది మీరు ఆలోచించుకోండి, అర్జునుడి యొక్క మానసిక స్థితి మన మానసిక స్థితి కూడా. గెలవలేము అన్నప్పుడే కదా మనం ఏదైనా చేయగలం. లాభం వస్తుంది అంటే చిన్న చిన్న త్యాగాలు ఏంటి, పెద్ద పెద్ద త్యాగాలు గ్యారంటీగా చేసేస్తాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే భయం, తిరిగితనం, పైకి ఆ మాట అనం కానీ. ఏంటి అర్జునుడి యొక్క భయం, భీష్ముడు ఇచ్చామృత్యు కలిగినటువంటి వ్యక్తి, ఆయనంతటా ఆయన చనిపోవాలి అనుకుంటేనే చస్తాడు ఆయన. ఆయన చనిపోవాలి అనుకుంటే బాణాలు ఏవి పట్టుకురాడుగా, బాణాలు పట్టుకొచ్చాడంటే అర్థం ఏంటి, చంపుతాడు నిన్ను. ఇంకా ఆయన చంపటాన్ని నిర్ణయించుకుంటే మేమేం చేయగలను, కాలు వలకటం మొదలెట్టి. రెండో వాడు అక్కడ ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు ఆయన గురువు, ఆయనకి బాగా తెలుసు తన గురువు సామర్థ్యం. ఏంటి ద్రోణాచార్యుడిలో ఉన్నటువంటి విశేష లక్షణం, ఆయనంతటా ఆయన అస్త్ర సన్యాసం చేస్తే తప్ప చేస్తాడనుకున్నాడు. ఈయన నన్ను చూసేసరికల్లా గురువుకి నా మీద ప్రేమ పొంగుకొచ్చిస్తుంది అంచేత ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తాడు. భీష్ముడు వస్తే, భీష్ముడు ద్రోణాచార్యుడు వస్తే ఇంక యుద్ధమే ఉంది, తర్వాత జరగలే అక్కడ చేతులు వాడటం. ఇందాక ఏమునికే, ఇప్పుడు చేతులు వణకటం మొదలెట్టి. ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు అక్కడ, ఈయన తండ్రి గారే. ఆ వ్యక్తికి ఒక బాణం ఇచ్చారు ఇంద్రుడు, అర్జునుడి యొక్క తండ్రి. తండ్రులు అలా ఉంటారు, ఎప్పుడూ దాదర్ పార్టీకే ఓకే. ఏం చేశాడు తండ్రుడికి ఓ బాణం ఇచ్చి, నాయన ఈ బాణం ఎవరి మీద ప్రయోగిస్తావు ఖచ్చితంగా వాడు చనిపోతాడు, నువ్వు గెలుస్తావు. వాడు అప్పుడే చెప్పేశాడు, ఆయనకి చెప్పేశాడు నీ కొడుకు మీదే వేస్తానని. అది ఆ కాలంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు అసలు ధైర్యం దుర్యోధనుడిది. అదే భీష్ముడు ద్రోణుడి మీద దుర్యోధనుడికి నమ్మకాలనే, వీళ్ళు ఏం పాలిటిక్స్, వీళ్ళు ఏం ప్లే చేస్తారు ముసలాళ్ళు. కర్ణుడు మాత్రం కృతజ్ఞత ఉంది, స్నేహభావం ఉంది, అంకిత భావం ఉంది, ఖచ్చితంగా అర్జునుడిని చంపేస్తాడు, బాణం అందుకే పెట్టాడు కనుక. అర్జునుడు చనిపోతే ఇంకా పాండవులు ఏమి ఎవడు లేడు, ఇక్కడైతే ఇంకా భీష్ముడు వీళ్ళు వీళ్ళు కనిపిస్తున్నారు కదా, ఆ కర్ణుడు కనిపిస్తున్నాడు. వేపదృశ్య శరీరేణి రోమహర్షస్య జాయితే ఇచ్చావట్లు పట్టడం అదైతే భీష్ముడిని కాళ్ళు, ద్రోణుడు చూడగానే చేతులు, కర్ణుడిని చూడగానే చామట్లు పట్టడం అదైతే చెప్పుకుంటాడు అక్కడ. వేపదృశ్య శరీరేణి రోమహర్షస్య జాయితే చోట్ల కారిపోతున్నాయి, నేను ఇంట్లో లేకుండా ఉన్నాను. ఇదంటే గ్యారంటీగా అందరికీ తెలుసు కర్ణుడే బాణం వేస్తాడు అర్జునుడి మీద, వీళ్ళిద్దరికీ యుద్ధం జరగక మందు మొదటి రోజే డిసైడ్ అయిపోతుంది. యుద్ధ వేరీలు మోగిపోయాయి కదా, ఇంకా యుద్ధం మొదలెట్టగానే కర్ణుడు చేయవలసిన పని ఏంటంటే ఆ బాణం వేసి అర్జునుడిని కొట్టేయటం. ఇక్కడ కృష్ణుడు పాలిటిక్స్ బలిప్లై చేస్తుంది భీష్ముడు ద్వారా. భీష్ముడు బతికి ఉన్నంత వరకు కూడా కర్ణుడు యుద్ధంలోకి రాడు, రాడు. ఎందుకంటే కర్ణుడు భీష్ముడు అర్ధరథి అని చెప్తాడు. అర్ధరథి అని అంటావా అని కోపం తెచ్చుకుంటాడు వాడు, యుద్ధం మానేస్తాడు. అక్కడే అర్థమైపోయింది వాడు మహారథి కాదని. యుద్ధంలో ఎగోయిజమ్స్ అంటే కంపలంటూ ఉంటాయి కదా, అది గుర్తించి చెప్పాడు స్పష్టంగా. దానికి తగినట్టే వాడు ప్రవర్తించాడు అని కూడా ఎవరికి అర్థం కాలే, చదివే వాళ్ళకి అర్థం కావటం లేదు, కమెంట్స్ చెప్పేవాడికి అర్థం కావటం లేదు. మహారథి, అతిరథి, అర్ధరథి అని ఆ సేనలో ఉండేటటువంటి అనేక లెవెల్స్. అందులో ఆ కర్ణుడిని కావాలనే భీష్ముడు చెప్పాడు అర్ధరథుడు అని. ఎందుకంటే కోపం వస్తే తన రాజుకి ఏది క్షేమమో అది చేయటం మానేసి పూజలు కొట్టి నేను నీ మిత్రుణ్ణి, నీకోసమే నేను జీవిస్తున్నాను అంతా చెప్పి నిజంగా హెల్ప్ చేయవలసి వచ్చినప్పుడు మోసమిచ్చాడు. ఏంటిదా భీష్ముడు ఆ మాట అంటే? కానీ మన అహంకారాలు మన ఇవే కొంపలు ముంచుతాయి ఒక్కొక్కసారి. కానీ అలా జరుగుతుంది అని తెలియదు కదా అర్జునుడికి. అంతే శోక పట్టిసి ఇంకేముంది వాడు బాణం వేసేస్తాడు పోని ఇంత ఉంటే ఇంకోటి ఉంది. పులి మీద పుట్టాయని ఏదో అంటాయే, గోరు చుట్టు మీద రోగాలు పోతున్నాయి. దేవదేహాలు అనేటటువంటి వాడు ఇంకోటి ఉన్నాడు అక్కడ. వాడు కొంచెం తక్కువ వీళ్ళందరికంటే తక్కువ డేంజరస్, ఎందుకంటే వాడు అర్జునుడిని ఓడించలేదు. కానీ మిగతా నలుగురిని కూడా ఒక రోజులో యుద్ధం అంటే మహాభారత యుద్ధము అవగాహనతో కనుక ఎదుటి పార్టీ వాళ్ళు చేసింటే ఒక గంటలో అయిపోయింది. మనకి అది అర్థం అవ్వాలేస్తుంది. అంతేగా అర్జునుడిని చంపటానికి కర్ణుడు బాణం ఎత్తి పెట్టేసి నేను వేసేస్తున్నాను రా అర్జున అంటే ఈ లోపల భీష్ముడు ద్రోణుడు రెండు వైపు నుంచి త్రాగొట్టుకుంటూ వచ్చేస్తే జయధ్రుడు ఒకరోజు నలుగురినే ఓడించలేడు, అర్జునుడు ఏమో వీడు చంపేస్తాడు ఒక బాణంతో. ఒకే రోజు కదా, ఒక రోజులో చంపేస్తాడు వాడిని. అయితే మహాభారతం ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనకి కూడా మన జీవితాలు చూస్తున్నప్పుడు మనకి ఇలాగే అనిపిస్తాయి, మనం ఏం గెలుస్తాం, మనం ఖచ్చితంగా ఓడిపోతాం, నిరాశ నిస్పృహలు వస్తాయి మనకి. అర్జునుడికి వచ్చింది ఇంతక. ఆ నిరాశ నిస్పృహలు అనేది చాలా సహజమైనటువంటి లక్షణమే యుద్ధములో. కానీ భగవంతుడి వైపు నుంచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళకి ఎన్ని అసంభవాలైనటువంటి పరిస్థితులున్నా కూడా సంభవమే అయిపోతుంది. కానీ ఎప్పుడు వీడు నుంచుని యుద్ధం చేస్తే పారిపోతే కృష్ణుడు ఏం చేయలేడు. కానీ పారిపోవటానికి ఎన్ని కారణాలు చెప్తాడో అందులో ఆ భగవద్గీత మొత్తంలో మొదటి అధ్యాయంలో మనం చెప్పుకునే కారణాలన్నీ కూడా అర్జునుడు చెప్పుకుంటాడు. కులం నాశనం అయిపోతుంది, కుటుంబం నాశనం అయిపోతుంది, నా పిల్లల్ని ఎవడు చూస్తాడు, నా పెద్దవాళ్ళని ఎవడు చూస్తాడు, నా కుటుంబ సభ్యులను ఎవడు చూస్తాడు, నేను లేకపోతే ఎట్లా, నేనే కదా అసలు ఈ కుటుంబాన్ని అంతా పోషిస్తున్నాను. మీకు తెలీదు, నేను చాలా సార్లు వింటూ ఉంటాను కదా, అసలు మీరు లేకపోతేనే ఆనందిస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తారు నాకు వాళ్ళ వాళ్ళ కుటుంబాల గురించి. నాకేమర్థమైందంటే 90% కుటుంబాల్లో అసలు వాళ్ళు లేకపోతేనే ఆనందం ఏమో. ఎవడైతే ఈ మాట అంటాడు, ఏ మాట, నేను లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది. తప్ప భ్రమలో ఉండదు అర్జునుడికి, అదే అదంతా వచ్చింది. కుల స్త్రీలు ఎలా అయిపోతారు, కుటుంబాలు ఇలా అయిపోతాయి, ధర్మక్షయం అయిపోతుంది, కొంపలు అంటుకుపోతాయి, సొసైటీ నాశనం అయిపోతుంది, నువ్వు ఒక్కటివి ఒక్కడివి ఒక్కళ్ళము కుటుంబంలో ఉంటే ఏమవుదన్నమాట, అంత ధర్మస్థాపన జరిగిపోతుంది, జరగవలసినవన్నీ జరుగుతాయి కరెక్ట్ గా అవునా. కానీ అదే చెప్పాడు అర్జునుడు, అంతా విన్నాడు శ్రీకృష్ణుడు. చాలా ఓపికగా ఉంటాడు. కృష్ణతత్వంలో మొట్టమొదట మనకు అవగాహన చేసుకునేది ఏంటంటే గురువుకి వినే ఓపిక బాధ ఉండాలి. అది బాధ విన్నాడు. విన్నాక అర్జునుడు గారి పరిస్థితి చూసి మనం ఆపుదాం ఇవాళ. దృష్టి 28వ శ్లోకం చూడండి. అర్జున వాచ దృష్టి వంశజనం కృష్ణ సంసోపస్థితం శీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశిష్యతే వేపదిష్ట శరీరే మే రోమ హర్షస్య జాయతే. కృష్ణ సమరోత్సాహముతో రణరంగమును నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూసి నా అవయవములు శిథిలమగుతున్నవి, నోరు ఎండిపోవుతున్నది, శరీరమునందు వణుకు దగురుపాటు కలుగుతున్నది. అది పరిస్థితి. ఎంత మా కుటుంబంలో సభ్యుల్ని మనం ఎలాగా ఎదుర్కొంటాం. ఇంకా అక్కడితో ఆగిపోలే పాప ఆయన ఇంకా చెప్పుకుంటున్నాడు. గాంధీ వంశంస్య తేహస్తాత్ తత్తే పరిదహ్యతే నతే శక్నోమ్యమస్తాతం భ్రమతేవచమే మన. గాంధీవం చేతి నుంచి జారిపోతున్నది, చర్మము తప్పించిపోతున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుతున్నది, కనుక ఇక్కడ నేను నిలబడి ఎక్కడ నిలుచున్నాడు, రణభూమిలో. అంటే ఇంకా నేను రణభూమిలో ఉన్నాను చాలా ఉన్నాడు. ఇంకా లాజిక్ చెప్తాడు అక్కడ. తన పిరికితనం గురించి ఏం మాట్లాడుకోవటంలే, ఇంకా ఏం చెప్తున్నాడు. నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంతేకాదు అపశకునములు కూడా చాలా కనిపిస్తున్నాయి. అపశకునములు కనిపిస్తే యుద్ధాలు చేస్తానని చేయకూడదు. అయినా ఈ యుద్ధంలో మన వాళ్ళని చంపుకోవటం ఏమైనా బుద్ధి ఉందా? అంటే యుద్ధం చేయడానికి ముందు అతనికి తెలీదా మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది? తెలుసా తెలీదా? తెలీదా అర్జునుడికి యుద్ధం చేయడానికి ముందు మన వాళ్ళతో యుద్ధం చేయాలి, లేకపోతే ఎవడో ఇతర లోకాల నుంచి వస్తే వాళ్ళతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు సడన్ గా జ్ఞానోదయం అయిపోయింది. ఏం జ్ఞానోదయం అయిపోయింది? మన వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఎట్టాయా? ఏషా మరుదే కాంక్షితన్నో రాజ్యం భోగాసుధానిక తా ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాశక్తాధనానిక. ఎవరి కోసం అవుతే, ఏ బంధువర్గం కోసం అయితే రాజ్యాలు అవి కోరుకుంటున్నాము, వాళ్ళు ప్రాణాలు ఇచ్చేయటానికి రెడీగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఈ రాజ్యం అన్నది? వేదాంతాలు బలిపెట్టుకుంటాం మనం. ఆచార్యాపి తరపుత్ర సదై వచి పితామహ మాతులా శిశుర పౌత్ర శాల సంబంధన సదా. ఆచార్యులు, పితరులు, పుత్రులు, పితామహులు, తల్లిదేపు బంధువులు, నాన్నదేపు వాళ్ళ బంధువులు, వీళ్ళందరూ కూడా నుంచునున్నారు. ఏతాన్నహంతో నిత్యానే ఘనతో మరిశోధన, వాళ్ళు నన్ను చంపేనీలే, నేను మాత్రం వాళ్ళని చంపను. అతి త్రైలోక్య రాజ్య సహేతో కిందుమహి కృతే. ఈ భూమి ఏంటి? మూడు లోకాల రాజ్యాలు వచ్చినా కూడా నేను మన వాళ్లతో. తస్మాన్ నార్హ వయం హంతుం ధాత రాష్ట్రాంశ బాంధవాన్ సజనమ్మి కదా మహత్వ సిగన శ్యామ మాధవ అయినా నాకు తెలియగలుగుతాను మన వాళ్ళని చంపుకుని. హింసకం వస్తుంది, భలే కృష్ణ సుచేతి పశ్యంతి లోభో పాత చేతుష కులక్షే కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం కథం నజ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తితం కులక్షే కృతం దోషం ప్రపశ్చద్ధేజనార్దన. ఇంకెక్కడి నుంచి ఏం చెడిపోయాడు? సోషియాలజీలోకి వెళ్ళిపోయాడు. ముందు వ్యక్తిగతంగా చెప్పుకున్నాడు అర్జునుని. ఇలా మాట్లాడుతుంటే కృష్ణుడు మొహం మారి ఉంటుంది. ముందువే కదా కూడా అర్థమైపోయింది, నేను చెప్పింది నేను నచ్చలేదు కృష్ణుడికి, తిడతాడు నేను. ఇంతటి పేట మార్చాడు. ఏమైనా పేట మార్చాడు? నాకు కాదు కావాల్సింది, సోషియాలజికల్ గా తప్పిది. ఇంతమంది చనిపోయారు అనుకోండి, కులక్షయం అయిపోతుంది, కులక్షలు పతనం అయిపోతారు, సొసైటీ నాశనం అయిపోతుంది, ధర్మాలు అన్ని పోతాయి, గోపురాలన్నీ కూడా మనసంకరం అయిపోతుంది. అందుకనే వద్దంటున్నాను నేను, అంత తప్ప భయపడి కాదు. సరే మంచిది. అధర్మాభివర్తిస్తా తుది కులస్త్రియ స్పేషు దుస్తా చువాస్నేయ జాయతే వణు శంకర శంకరో నరకాయ కులఘ్రాణాం కులస్య పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియ. అంతకంటే గొప్పది ఏంటి అంటే ఇంక స్పిరిచువల్ లైన్ లో గడిపాడు. శిష్యుడికంటే మరి స్పిరిచువలిజమే ఇష్టం కదా, అది కాదు. ఇంతమందిని చంపిస్తామనుకో, అన్నలు పోతారు, తమ్ముళ్ళు పోతారు, నాన్నలు పోతారు, అందరు పోతారు. నాకు చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రధానం అది చేయకపోతే అట, పిండ ప్రధానం చేయకపోతే వాళ్ళకి ఆ లోకాలు రావు. ఇప్పుడైతే అసలు ఈ ప్రశ్న రాదు, కానీ అప్పుడు ఉండేది కదా చాలా సీరియస్ గా అది పద్ధతిగా ఇంకేత అది చాలా దగ్గర అయిపోతుంది. ప్రతం దిక్కు రోహేషాం ముత్త పిండోదక క్రియా దోషైరేతే కులఘ్నానాం వర్ణ సంకరకారకే ఉత్సాధ్యంతే జాతి ధర్మ కులధర్మాస్తి శాశ్వత ఉచ్ఛన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దనాం నరకేని తమ్వాపో భవతి ఇత్యని శిశర్మ. అహో పద మహత్పం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసు కలభేన హంతుం సజ్జన గుంజత. అహో అన్నాడు ఎన్టీ రామారావు లేదు అని అంటాడు కదా. అంటే అర్జునుడు వాళ్ళు ఎప్పుడు వేయలేదా ఎన్టీ రామారావు? అహో అనలేదేమో, అంతే మాత్రం ఈ శ్లోకం భలేగా ఉండేది. ఊహించుకోండి ఎన్టీ రామారావు అంటున్నాడు అని. ఏమన్నాడు? ఎక్కడో ఇష్టండి మనకి అది ఉంది కానీ అంతే. ఏమన్నాడు? ఇంటికి అందరు కూడా అంటాను, మనం ఇలాంటి అధర్మ యుద్ధం చేయటానికి కలిసి ఉన్నాం. అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా కృష్ణుని తిట్టాడు, మీ వల్ల ఇదంతా జరిగిందండి. యాక్చువల్గా యది మామ ప్రతీకారం మశిష్ణం శస్త్ర ప్రాణయ దాత రాష్ట్ర రణేహన్యం తన్నే క్షేమతర. ఎందుకయ్య బాబు నేను నిర్ణయానికి వచ్చేసాను, నేను యుద్ధం చేయను, బాణాలు పడిశాను, వాళ్ళని నన్ను చంపేది. అంటే కృష్ణునికి నోటీస్ ఇస్తున్నాడు అనమాట, నువ్వు చెప్తేనే వచ్చాను యుద్ధం చేయడానికి, నేను యుద్ధం చేయను, నేను పడేస్తున్నాను అస్త్రాన్ని, వాళ్లే నన్ను చంపేస్తే చంపేని అని. సంజయ్ వాచ ఏవ ముక్తార్జున సంఖ్యే రథో ప్రస్తవు కావిషత్ విశ్వజస్ శరం చాపం శోక సంవిఘ్న మానస. బాణాలు అన్ని విడిసి రథం మీద కూర్చుండిపోయి అహో అంటూ కూర్చుండిపోయింది. ఇంతటి ఇది మన రెగ్యులర్ టీవీ నెట్వర్క్ లో ఇవాళ ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ వస్తాం అన్నమాట. అంటే సీన్ ఎలా ఉందో అర్థమైంది కదా. యుద్ధం చేస్తాను, ధర్మం కోసం చేస్తాను, గురువు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను అన్నటువంటి వ్యక్తి నిజంగా పరిస్థితి వచ్చినప్పుడు మామూలు యుద్ధం కూడా చేయకుండా ఆ గురువునే కన్విన్స్ చేసి, నాయన నువ్వు అసలు తప్పు మార్గంలో ఉన్నావు, నువ్వు గురువు కాదు, నీకు తెలియదు అసలు ఏం చేయాలో, అసలు చేయాల్సింది నేను చెప్తున్నాను, నేను యుద్ధం చేయను అని కూర్చున్నాడు అనమాట. ఇంకా ఇలాంటి వాణ్ణి యుద్ధం చేయటానికి ప్రేరేపించగలగాలి. అది కృష్ణుడి వల్ల ఎలా సంభవం అవుతుందో అన్నది మనం తర్వాత ఎపిసోడ్స్ లో చూద్దాం. జై గురుదేవ్. రేపు సాంఖ్యయోగం చదువుకురండి, చదువుకుంటే దాటేయచ్చు మనం ఇంపార్టెంట్ శ్లోకాలు మాత్రమే. ఇంకా రేపు రేపు అవుతుంది మళ్ళా, అప్పుడు మళ్ళా చలి వస్తే, తుమ్ములు వస్తే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మా ఇంటి పనులు ఎవరు చేస్తారు, మాస్టారు మీరు చేస్తారా, ఏమిటి మీకేం తెలుసు? ఇది మీలో ఉన్నటువంటి అర్జునుడు చెప్పబోయేది ఇది కదా. నేను నిన్ను చేయాల్సిందే, చలితో వాటితో రావాల్సిందే. జయ గురు.